ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార.
వెలుగు బాట నడిపించు
సిలువ కాంతి ధార,
వెలుగు బాట నడిపించు
సిలువ కాంతి ధార,
నవ్య లోక పదము చూపు
దివ్య కాంతి ధార.
ప్రేమధార
ప్రభునందు ప్రియులైన ప్రేమధార శ్రోతలకు, సృష్టికర్త, విశ్వాసకర్త, మన ఆలోచనకర్త అయిన క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో శుభవందనాలు. అంతా క్షేమేనా? ప్రతిరోజు ఈ వర్తమానాలు తప్పక వింటూ ఉండాలి. ఆ విధంగా మీరు క్రమం తప్పకుండా ఈ వర్తమానాలు వింటూ ఉన్నారా? మీరు వింటూ ఉన్న వర్తమానాలు మీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రత్యేకతను నెలకొల్పుతున్నాయా? క్రైస్తవ జీవితంలో సంతరించుకున్న ప్రాముఖ్యత ప్రత్యేకతే. నరకానికి ఈడ్చుకుపోయే ఈ లోకానికి వేరే జీవించటమే క్రైస్తవ్యం. అలా ఒక ప్రత్యేకత కలిగి జీవించే ఏ విశ్వాసి లోకానికి భయపడ్డు, లోకంతో రాజీపడడు? ఏదేమైనా ఎలాగైనా విశ్వాసిని ముందుకు సాగనీయకూడదనే, వీలైనంతవరకు వెనక్కి లాగేయాలనే ఎప్పటికీ ప్రయత్నిస్తూ ఉంటాడు సాతానుడు. అందుకు మొదటిగా మన బలహీనతలేవో తెలుసుకుని మరీ ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత మన పద్ధతులు, మన వస్తువులు, మనం రోజు చేసే పనులు, ఇలా ఆయా విధానాలు చివరికి మన మనుషులనే ఉపయోగించి పడేయాలని చూస్తుంటాడు. కాని చివరికి వాడు ఏమీ చేయలేడు. విశ్వాసి ధైర్యంగా ఉన్నంతవరకు వారి జోలికి రాలేడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని విశ్వసించినంతవరకు వారి ఊసే ఎత్తడు. నా ప్రభువు సిలువలో వాడి తలను చితగ్గొట్టాడు అని గుర్తించినంతవరకు, ఆయన రక్తప్రోక్షణ నాకు రక్షణ కవచం అని నమ్మినంతవరకు వాడు వారి దరితాపుల్లోకే రాలేడు. సరే, ఇక వర్తమాన సమయం అవుతోంది. ప్రతి వర్తమానం క్రమంగా ఆసక్తిగా ప్రార్థనాపూర్వకంగా మీరు వింటుండాలి. గాని మనల్ని ధైర్యపరిచి ప్రోత్సహించి ఆత్మీయంగా ముందుకు నడిపించే పాఠాలు ఎన్నో మనం నేర్చుకోవచ్చు. రండి, రేడియోకి దగ్గరకు వచ్చుకొచ్చండి. విశ్వాస జీవితంలో నేడు మనం తీసుకునవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ప్రధానంగా వివరించబోతున్న వర్తమానం ఇక విందాం.
ప్రియ శ్రోతలు, మీరంతా బాగున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు గదూ. దేవుని వాక్యం మన జీవితాలలో చేసే అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో. ఈ రోజున మరో కొత్త పాఠం మనం వినబోతున్నాము. అందరూ తలలు వంచి కండ్లు ముయ్యండి, ప్రార్థన చేసుకుందాం. కృపాశీర్వాదములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రములు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మా శ్రోతల పక్షమున విజ్ఞాపన చేస్తున్నాము, మీ బిడ్డలు తమ జీవితమందలి ప్రతి విభాగములో నిన్నే ప్రభువుగా గుర్తించి నీయందు సంపూర్ణ విశ్వాసముంచున్నట్లు కృప అనుగ్రహించు ప్రభు. మా అక్కరల కోసమై నీపై ఆధారపడి క్రియాశీలమైన విశ్వాసమందు వర్ధిల్లునట్లు మమ్మలను దీవించుదేవా. సమస్యలు, కష్టనష్టాలు ఎదురైనప్పుడు నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవని, అన్ని పరిస్థితులలో నీ కృప మాకు చాలునని చెప్పగలిగే విశ్వాసం మాకు దయచెయ్యి దేవా. నీ కృపాబలము మాకు బలం, నీ విశ్వసనీయతే మా విశ్వాసం. మమ్మలను సమృద్ధిగా దీవించు తండ్రి. మా దేశమును, దేశ ప్రజలను, నాయకులను, న్యాయాధిపతులను, పరిపాలకులను, కార్మికులను, కర్షకులను దీవించు ప్రభు. విశ్వాసులు నీకు మంచి గృహ నిర్వాహకులై పనిచేసే కృప అనుగ్రహించమని యేసు నామమున మేము సత్కార్యములు చేస్తూ సద్వాక్యమును ప్రకటించే భాగ్యము అనుగ్రహించుమని క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలారా, సోదరీ సోదరులారా, మీరంతా నేటి వాక్య పఠనకై సిద్ధంగా ఉన్నారు కదా. బాలల కోసం ఒక చిన్న కథ ముందుగా చెప్పగోరుతాను. ఒక దొంగ ఒక ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో విలువైన సామానంతా సేకరించి మూట కట్టాడు. మోయగలిగినంత పట్టుకుపోవాలని, అయినా అంత తొందరెందుకని, చుట్టుపక్కల అలికిడేమీ లేదుగదా అని అక్కడే భోజనపు బల్ల ఉంటే దాని ముందు కుర్చీలో కూర్చున్నాడు. బల్లమీద ఒక చిన్న సీసాలో తెల్లగా కనిపించింది. అది చక్కెరేమో అనుకుని ఇంత తీసుకుని నోట్లో వేసుకుని గుటుక్కున మింగాడు. అది చక్కెర కాదు, ఉప్పు. అయ్యో, ఎంత పని అయిపోయింది! ఈ ఇంటి ఉప్పు తిన్నానే ఎలా ఈ ఇంటికి ద్రోహం చేయగలను, ఎలా దొంగిలించగలను అనుకుంటూ ఆ సామాను మూట అక్కడే వదిలిపెట్టి చక్కా వెళ్లిపోయాడు. చూచారా బాలలు, ఇంటి ఉప్పు తిన్నవాడు ఆ ఇంటికి నష్టం కలిగించకూడదనే నీతి ఆ దొంగకు ఉంది. మరి మనం దేవుని బిడ్డలం, దేవుడు మన తండ్రి, మనం ఆయన ఉప్పు తిని బతుకుతున్నాము. అలాంటప్పుడు ఆయనకు మనం ఎంత నమ్మకంగా ఉండాలి చెప్పండి. రోమాపత్రిక 2:24 మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యుల మధ్య దూషించబడుతున్నది. అందుకే మనం ఆయనకు మంచి పేరు తేవాలి. సరే, ఈ రోజున మనం 2 దినవృత్తాంతాలు 18-19 వినబోతున్నాము. 18:1 తనకు ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమందాడు. కొన్ని సంవత్సరాలు గతించిన మీదట షొమ్రోనులో ఉండే అహాబు వద్దకు వెళ్లాడు. అహాబు అతనికి, అతని వెంట వచ్చిన వారికి గొప్ప విందు చేశాడు. తనతో కూడా రామోత్ గిలాదు మీదికి వెళ్లడానికి అతణ్ణి ప్రేరేపించాడు. యెహోషాపాతు చేసిన గొప్ప తప్పు అహాబుతో వియ్యమందటం. దుస్సాంగత్యం చెయ్యకూడదు, చెయ్యకూడని యుద్ధాలు చేయడం చివరికి అంతా గొప్ప తప్పైపోయింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవడం, పాపుల మార్గాన నిలవడం, అపహాసకులతో కూర్చోడం అంతా తప్పే. యెహోషాపాతు ఆరంభంలో ఎంత బాగున్నాడో ముగింపులో అంత తప్పటడుగు వేశాడు. దొంగ బోధకుల మాట విన్నాడు. యుద్ధంలోకి దేవుని మాట చొప్పునగాక తప్పుడు సలహాలను బట్టి దూకాడు. అహాబు యెహోషాపాతును అడిగాడు, నీవు నాతో కూడా రామోత్ గిలాదుకు వస్తావా? యెహోషాపాతు అన్నాడు, నేను నీవాణ్ణి, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధానికి వస్తాము. అయితే నేడు యెహోవా వద్ద సంగతి విచారణ చేతాము రా. అప్పుడు అహాబు 400 మంది ప్రవక్తలను సమకూర్చి వారిని అడిగాడు, నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి పోవాలా మానాలా? ఆ ప్రవక్తలు అన్నారు, వెళ్ళు, దేవుడు రాజు చేతికి దానిని అప్పగిస్తాడు. అయితే యెహోషాపాత్ అడిగాడు, మనము విచారణ చెయ్యడానికి వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా? ఇశ్రాయేలు రాజైన అహాబ్ అన్నాడు, ఇమ్లా కుమారుడైన మీకాయా అనే ఒకడు ఇక్కడ ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు కాదు, కీడే ప్రవచిస్తాడు. నేను వానియందు పగ కలిగి ఉన్నానే, అలా అనవద్దు అని యెహోషాపాతు అహాబును వారించాడు. అహాబు తన పరిచారకులలో ఒకణ్ణి పిలిపించి ఆజ్ఞ ఇచ్చాడు, ఇమ్లా కుమారుడైన మిఖాయాను శీఘ్రంగా రప్పించు. ఈ ఇద్దరు రాజులు, అహాబు, యెహోషాపాతు, తమ తమ వస్త్రాలు ధరించిన వారై ఊరి గవిని ముందరి బయలునందు తమ తమ సింహాసనములందు కూర్చుండి ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచిస్తున్నారు. అప్పుడు కెనయన కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకుని వచ్చి ప్రకటించాడు. అన్నాడు, సిరియనులు నిర్మూలమయ్యే వరకు వీటితో నీవు వారిని పొడుస్తావు. యెహోవా వాక్కు. ప్రవక్తలందరూ ఆ ప్రకారంగానే ప్రకటిస్తూ, యెహోవా రామోత్ గిలాదును రాజు చేతికి అప్పగిస్తాడు, దానిమీదికి పోయి జయముందు అన్నారు. దైవసేవకుల మీదికి ఈ రోజున కూడా ఒత్తిడి వస్తున్నది. దైవసేవకులు అలాంటి ఒత్తిడిని నిరోధించి నిలవాలి, గెలవాలి. దొంగ ప్రవక్తలను పసిగట్టే వివేచన శక్తి మనకుండాలి. ఈ విషయంలో చాలా మెళుకువగా ఉండాలి. సిద్కియా ఇనుప కొమ్ములను చూచి మోసపోకండి. దృశ్య శ్రవణ సాధనాలతో ప్రజలను పెడదోవ పట్టించే దొంగబోధకులున్నారు. జాగ్రత్త. మొదటి కీర్తన, చివరి వచనాలు మననం చేసుకోవలసిన వచనాలు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడుపుతుంది. మికాయాను పిలవడానికి పోయిన దూత అతణ్ణి కనుగొని అన్నాడు, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖంగా మేలే పలుకుతున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రకటించు అన్నాడు. అందుకు మికాయా అన్నాడు, యెహోవా జీవముతోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచిస్తాను. యెహోషాపాతు, అహాబు ఎలా కలిసి ఉన్నారు? యెహోషాపాతు విశ్వాసి, అహాబు అవిశ్వాసి. ఈ ఇద్దరికీ పొత్తేమిటి? అహాబు విగ్రహారాధికుడు. వీరిద్దరి స్నేహానికి కారణాలేమిటి? యెహోరాము యెహోషాపాతు కొడుకు. ఇతడు అహాబు కూతుర్ని అతల్యాను పెళ్లాడాడు. అతల్యాకు తల్లిదండ్రుల పోలికలెక్కువ. అహాబు యెజెబెలుల పెంపకం మంచిది కాదు. అహాబు యెహోషాపాతు కలిసి రెండు రాజ్యాలను సమైక్యం చేతామనుకున్నారు. ఇద్దరూ వియమందితే కయ్యముండదులే అనుకున్నారు. కాని అది గొప్ప తప్పు, ఆధ్యాత్మిక నేరం. విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదరదు. యెహోషాపాతు కుమారుడేమిటి? యెజెబెలు కూతుర్ని పెళ్లాడమేమిటి? అది దావీదీయ గోత్రానికి గొప్ప కీడు. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లాడడం సైతాను బోనులో పడడమే. యెహోషాపాతు అహాబు కుమారుడైన అహజ్యాతో కలిసి వ్యాపారం చేశాడు. ఇద్దరూ కలిసి తర్షీషుకు ఓడలను పంపారు. ఆ ఓడల నిండా బంగారము ధాన్యము రవాణా చేశారు. ఆ ఓడ బద్దలై సముద్రంలో మునిగిపోయింది. ఈ రెండు కుటుంబాల చెలిమిని దేవుడు ఆమోదించలేదు. యెహోషాపాతు అహాబుతో కలిసి సైన్య సంబంధమైన వడంబడికలు కూడా చేసుకున్నారు. అహాబుకు సిరియాకు పడడం లేదు. అహాబు యెహోషాపాతును తనతో రమ్మంటున్నాడు. రామోద్గిలాదును మనిద్దరం కలిసి ముట్టడిద్దాము అంటున్నారు. యెహోషాపాతును పిలిపించి పెద్ద విందు చేశాడు. దేవుడు యెహోషాపాతుకు శాంతి సమాధానాలిచ్చాడు. గాని అతడిప్పుడు అహాబుతో కలిసి సిరియాతో యుద్ధానికి తలపడుతున్నాడు. యెహోషాపాతు దేవుణ్ణి సంప్రదిద్దాము అంటున్నాడు. అయితే అహాబు బయలు ప్రవక్తలను పిలువనంపాడు. యెహోషాపాతు ఈ బయలు పూజారులను అంగీకరించలేదు. ఈ రోజున సత్యవాక్యాన్ని ప్రకటించినందుకు మంచి బోధకులను ద్వేషించేవారున్నారు. నిజమాడితే నిష్ఠురం. గలతీపత్రిక 4:16 పౌలన్నాడు, నేను మీతో నిజమాడినందుకు మీకు శత్రువునయ్యానా? మికాయా మంచి ప్రవక్త. అతడు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తాడు. అయితే అహాబు బయలు ప్రవక్తలను పిలువనంపాడు. 400 బయలు ప్రవక్తలు. వీరంతా కలిసి అంటున్నారు, రాజా సిరియాపై దండెత్తి వెళ్ళు. సిద్కియా నాటకీయత ఉట్టిపడేటట్లు ఇనుప కొమ్ములను చూపుతూ, రాజా నీవు శత్రువును ఈ విధంగా పొడుస్తావు అని ప్రకటిస్తున్నాడు. మిగతా ప్రవక్తలందరూ అతనికి వంత పలుకుతున్నారు. ఇద్దరు రాజులు సింహాసనాసీనులై ఉన్నారు. అహాబు మికాయాకు లంచమివ్వాలని చూచాడు. నీవు ఇతర ప్రవక్తలలాగే వారితో ఏకీభవించి పలుకు అంటున్నాడు అహాబు. మికాయా దేవుని పక్షాన నిలిచాడు. రాజు తెచ్చిన ఒత్తిడికి తాను లొంగలేదు. 16 మికాయా దేవుని మాట నిష్కర్షగా చెబుతున్నాడు. కాపరిలేని గొర్రెల వలనే ఇస్రాయేలు వారందరూ పర్వతముల మీద చదరిపోవటం చూచాను. వీరికి యజమానుడు లేడని, వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవాలని యెహోవా సెలవిచ్చాడు. యెహోవా మాట వినండి. యెహోవా తన సింహాసనముపై ఆసీనుడై ఉండడము, పరమండల సైన్యమంతా ఆయన కుడిప్రక్కన ఎడమప్రక్కన నిలువబడడము నేను చూచాను. యెహోవా అడుగుతున్నాడు, అహాబు రామోత్గిలాదు మీదికి పోయి పడిపోవునట్లు ఎవరు అతణ్ణి ప్రేరేపిస్తారు? అప్పుడు ఒకడు ఈ విధముగా, మరొకడు ఆ విధముగా ప్రత్యుత్తరమిస్తున్నారు. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలువబడి, నేను అతణ్ణి ప్రేరేపిస్తాను అని చెప్పగా, యెహోవా దేనిచేత అని ప్రశ్నించాడు. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోట అబద్ధములాడే ఆత్మగా ఉంటాను అని చెప్పగా, యెహోవా అన్నాడు, నీవతణ్ణి ప్రేరేపించి జయిస్తావు, ఆ ప్రకారముగా చెయ్యి. యెహోవా నీ ప్రవక్తలైన వీరి నోట అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు, యెహోవా నీమీద కీడు పలికించి ఉన్నాడు అని చెప్పాడు. మీకాయా ఉపమానం విచిత్రమైనది. దాని భావమిదే, ఈ ప్రవక్తలందరూ పచ్చి అబద్ధికులు. ఈ ప్రవక్తలు నిజం చెప్పటం లేదు. దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అహాబుకు కోపం వచ్చింది. సిద్కియా వచ్చి మికాయాను చెంపమీద కొట్టాడు. అన్నాడు, నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా వద్ద నుండి ఏ మార్గాన పోయింది? మికాయా అన్నాడు, దాకోటానికి నీవు లోపలి గదిలోకి వెళ్లే రోజు దాన్ని తెలుసుకుంటావు. అహాబు ఆజ్ఞ ఇచ్చాడు, నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు వీణ్ణి చెరలో పెట్టండి, క్లేశాన్న పానములు వీడికి ఇవ్వండి. మికాయా అన్నాడు, నీవే గనుక సురక్షితంగా తిరిగి వస్తే యెహోవా నా ద్వారా పలకనే లేదు. సమస్త జనులారా, మీరిది ఆలకించండి. అహాబు, యెహోషాపాతు ఇద్దరూ రామోద్గిలాదు మీదికి పోయారు. అహాబు మారువేషం వేసుకున్నాడు, యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు. సిరియారాజు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు అహాబుతోనే యుద్ధం చెయ్యాలి, మరెవరితోనూ కాదు. యెహోషాపాతును చూచి రథాధిపతులు అతడే అహాబ్ అనుకున్నారు. అయితే యెహోషాపాతు మొర్రపెట్టినందున దేవుడతనికి సహాయం చేశాడు. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోయేటట్లుగా చేశాడు. అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని వారు అతణ్ణి తరమటం మాని తిరిగిపోయారు. అప్పుడు ఒకడు గురిచూడకుండా తన వింటిని ఎక్కుపెట్టి అహాబు రాజును అతని కవచపు బంధుల సందున కొట్టగా అతడన్నాడు, నాకు గాయం తగిలింది, సారథి నీ చెయ్యి తిప్పి దండులో నుండి నన్ను తీసుకొని పో. ఆ రోజున యుద్ధం ప్రబలమైంది. అయినా అహాబు అస్తమయము వరకు సిరియనులకు ఎదురుగా తన రథమందు నిలిచాడు. పొద్దుగుంకేవేళ అతడు చనిపోయాడు. అహాబు గొప్ప వంచకుడు. తాను మారువేషంలో ఉండి యెహోషాపాతును ప్రమాదానికి గురిచేశాడు. అయినా దేవుడు యెహోషాపాతును కాపాడాడు. అహాబు హతమయ్యాడు. మికాయా ప్రవచనం నెరవేరింది. యెహోషాపాతు క్షేమంగా ఉన్నాడు. ఈ అనుభవంతో అతనికి తెలివి వచ్చింది. ఇప్పుడు 19వ అధ్యాయం వినండి. యెహోషాపాతు సురక్షితంగా తన నగరుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహూ అతణ్ణి కలుసుకునేందుకు వచ్చాడు. ఇతడొక ప్రవక్త. ఇతడన్నాడు, నీవు యెహోవా శత్రువులకు స్నేహితుడివయ్యావా? యెహోవా కోపం నీమీదికి వస్తుంది. నీయందు మంచి క్రియలు కనపడుతున్నాయి. దేవుని యొద్ద విచారణ చెయ్యడానికి మనస్సు నిలుపుకున్నావు. దేశములో నుండి దేవతాస్తంభాలు తీసివేశావు. యెహోషాపాతు బెయర్షబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరిస్తూ వారిని యెహోవా వైపునకు మళ్లించాడు. 5వ వచనం, అతడు ఆయా పట్టణాలలో, అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఆజ్ఞాపించాడు, మీరు యెహోవా నియమమును బట్టే కాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉంటాడు గనుక మీరు తీర్చే తీర్పు బహు జాగ్రత్తగా చేయండి. యెహోవా భయము మీమీద ఉండునుగాక. హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చండి. మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు. యెహోషాపాతు న్యాయం జరిగించడానికి, సందేహాంశములను పరిష్కరించడానికి లేవీయులను, యాజకులను, పెద్దలను నియమించాడు, ఆజ్ఞాపించాడు. యెహోవాయందు భయభక్తులు గలవారై నమ్మకంగా యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలి. ఆయా పట్టణాలలో నివసించే మీ సహోదరులు తెచ్చే ఏ సంగతినే కాని మీరు విమర్శించేటప్పుడు నరహత్యను గురించి, ధర్మశాస్త్రమును గురించి, ధర్మమును గురించి, కట్టడలను గురించి, న్యాయమును గురించి వారికి హెచ్చరిక చేయండి. వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా చూడండి. మీమీదికి, మీ సహోదరుల మీదికి దేవుని కోపము రాకుండా చూసుకోండి. మీరు అలా చేస్తే అపరాధులు కాకుండా ఉంటారు. ధైర్యం వహించండి. మేలు చేయడానికి యెహోవా మీతో కూడా ఉంటాడు. అమర్యా ప్రధాన యాజకుడు, జబద్యా రాజవ్యవహారాలలో పై విచారణకర్త, లేవీయులు మీకు పరిచారకులు. శ్రోతలు, యెహోషాపాతు ఆదర్శప్రాయుడైన నాయకుడు. ఆయా వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాడు. వారు దేవునికి బాధ్యులు. తమ లెక్క దేవునికి అప్పగించాలి అని శాసించాడు. యెహోషాపాతు సలహాలు నేటి క్రైస్తవ నాయకులకు ఎంతో అవసరమైనవి. 1. న్యాయంగా పనిచేయటానికి దేవుని సాయం అడగాలి. 2. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. 3. యథార్థం, నిజాయితీ కలిగి సేవ చెయ్యాలి. 4. దేవుని భయంతో పనిచేయాలి. మనుష్యులకు భయపడనక్కర్లేదు. ప్రియశ్రోతలు, యెహోషాపాతులాంటి నాయకులు ఈ రోజున మనకు కావాలి. ప్రార్థించండి. మోషేలాగే యెహోషాపాతు కూడా అర్హులైన వారిని ఆయా పనులకు నియమించాడు. దేవుని బిడ్డలు రాజకీయాలకు, ప్రజాసేవకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. క్రైస్తవ సేవ అన్ని సేవా రంగాలలోనూ అవసరమే. క్రైస్తవ అధికారులు, న్యాయాధిపతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆయా సేవా రంగాలలో రాణించాలి, ప్రభువును మహిమపరచాలి. యేసును ఎరిగిన వారు చేసే పనిలో నాణ్యత, వన్నే వాసి ఉంటుందని లోకానికి తెలిసి రావాలి. సమాజంలో, ప్రతి విభాగంలో దేవుని విలువలను ప్రవర్తిల్లచేసే క్రైస్తవ నాయకులు మనకు కావాలి. మరో మాట, పాపిలోని పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించటం ఎలాగో మనమంతా యేసుప్రభువు దగ్గరే నేర్చుకోవాలి. పాపిని ప్రేమించటమంటే అతని పాపాన్ని సమర్థించటం కాదు. యెహూ వచ్చి యెహోషాపాతుకు పాఠం నేర్పాడు. యెహోషాపాతు చేసిన తప్పులను అతని కన్నులకు కట్టినట్లు చూపాడు. తప్పు చేశాక దేవుడు నెత్తిన మొట్టి పాఠం నేర్పుతాడు. తప్పు చేయకుండా ఉంటే ఇంకా ఎంతో మంచిది. ఒకరికొకరు తీర్పు తీర్చకూడదు. అందరికీ తీర్పరి ప్రభువే. రోమాపత్రిక 14:4 మరచిపోకండి. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు? అతడు నిలిచి ఉండటమైనా, పడి ఉండటమైనా అతని స్వంత యజమానుని పనే. అతడు నిలుస్తాడు. ప్రభు అతణ్ణి నిలువబెట్టడానికి శక్తిమంతుడు. యెహోషాపాతు చేసిన సంస్కరణలన్నీ దేవునికి మహిమ చేకూర్చాయి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
చివరిగా ఈనాటి పాఠంలోని కొన్ని ముఖ్య అంశాలు. యెహోషాపాతు అహాబుతో వియ్యమందటం అనాధ్యాత్మికం. విశ్వాసులు అవిశ్వాసులతో జోడు కలవకూడదు. దేవుని బిడ్డలు వెలుగు సంబంధులు. చీకటికి వెలుగుకు ఎట్టిపొత్తు కుదరదు. మికాయా దేవుని ప్రవక్త, రాజుకు భయపడలేదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాడు. దైవదాసులు మనుషులకు భయపడకూడదు. సత్యాన్ని ప్రకటించాలి, అబద్ధాన్ని ఖండించాలి. అబద్ధ ప్రవక్త ఇనుపముళ్లను దృశ్య సాధనంగా వాడి ప్రవచిస్తున్నాడు. సత్య ప్రవక్త ఉపమానం వాడి దేవుని సత్యాల్ని ప్రబోధించాడు. అది దృశ్య సాధనం, ఇది శ్రవణ సాధనం. సైతాను కూడా వివిధ పద్ధతులు వాడి అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమ. అహాబు మారువేషంలో ఉన్న బాణం అతనికే తగిలింది. ఆ బాణం మీద అహాబు పేరు ఉంది. ఎవరి పాపం వారికే బెడిసికొడుతుంది. యెహోషపాతు గొప్ప సంస్కర్త, ఆదర్శ నాయకుడు. దేవుని పాఠాలు నేర్చుకుని ఆచరణలో పెట్టేవారే ఆదర్శ నాయకులు. ఇవి ఈనాటి పాఠంలో నేర్చుకోదగిన కొన్ని ముఖ్య అంశాలు.
సహాయం వచ్చును కొండల తట్టునకు, కనులెత్తుచున్నాను నే కనులెత్తుచున్నాను, కనులెత్తుచున్నాను నే కనులెత్తుచున్నాను. పాదం తొట్టిల్లని ఎడు నిన్ను కాపాడువాడు కునుకడు, పగలు మేఘం రాత్రి వెన్నెల ఇచ్చి నిన్నాదరించు, నీకిచ్చి నిన్నాదరించు. నాకు సహాయం వచ్చును కొండల తట్టునకు, కనులెత్తుచున్నాను నే కనులెత్తుచున్నాను. నీ కుడి ప్రక్కనకు యేసు నీడగా ఉన్నాడు, పగలు మేఘం రాత్రి వెన్నెల ఇచ్చి నిన్నాదరించు, నీకిచ్చి నిన్నాదరించు. నాకు సహాయం వచ్చును కొండల తట్టునకు, కనులెత్తుచున్నాను నే కనులెత్తుచున్నాను.
ధార బైబుల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా
ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17. అడ్రస్ మరోసారి, ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17.